సంస్కృత భాషలో గొప్ప పండితులైనటువంటి వాళ్ళు కూడా వీటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళకి చెప్పినటువంటి ఆ సంస్కృతం అర్థం చేసుకుంటారు, కానీ ఈ వేద మంత్రాలను అర్థం చేసుకోవాలంటే మాత్రం వాళ్ళ భాష కూడా చాలదు. మేధావులైనటువంటి వాళ్ళకే ఎంతో కష్టంగా ఉంటుంది వాటిని అర్థం చేసుకోవటం. అందుకని కనీసం పండితుల యొక్క స్థాయికి తీసుకొని రావటానికి ఉపనిషత్తుల్లో ఒక ప్రయోగం చేశారు. అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి జ్ఞానం, వేదాల్లో చెప్పబడినటువంటి మంత్రాలు లేదా శృతివాక్యాలు, వీటన్నింటినీ కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవటానికి వీలుగా ఒక గొప్ప ప్రయోగం చేయటం జరిగింది ఉపనిషత్తుల్లో. ఏమిటదనంటే గురు శిష్య సంవాద రూపంలో. ఇటువంటి సాధారణంగా ఇతర మతాలకు కానీ ఇతర సాంప్రదాయాలకు కానీ సంబంధించినటువంటి శాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఎలా ఉంటాయనంటే వాళ్ళు చెప్పటం మాత్రమే ఉంటుంది కానీ ఎదురుగా ప్రశ్న వేయటం ఉండదు. ప్రశ్న వేసేటువంటి వాడు వినయం విధేయత లేనటువంటి వాడి కింద లెక్క వాళ్ళకి. కానీ మనకి మాత్రం అట్లా కాదు, ప్రశ్న వెయ్యాలి. వెయ్యకుండా ఉన్నటువంటి వాడే నష్టపోతాడు. ప్రశ్న ఎందుకు వెయ్యాలి? నీలో ఏ రకమైనటువంటి సందేహం కలిగితే ఆ సందేహాన్ని తీర్చుకోవాలి. ఆ సందేహాన్ని తీర్చగలిగేటువంటి వాడే సద్గురు అయినటువంటి వాడు. సందేహాలు తీర్చలేక ఉన్నటువంటి విషయాన్ని ముక్కును పట్టుకొని అట్లా కక్కేసి వెళ్ళిపోయేటువంటి వాడు సామాన్యమైనటువంటి గురువు. కానీ నీకు వచ్చేటువంటి సమస్తమైనటువంటి సందేహాలని తీర్చడానికి ప్రయత్నించి నీకు అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పేటువంటి గురువు సద్గురువు అయినటువంటి వాడు. మరి ఈ సద్గురువులైనటువంటి వాళ్ళు కూడా ఇలా చెప్పాలి అని అంటే మరి వాళ్ళు అవగాహన చేసుకోవాలి కదా. వాళ్ళు అవగాహన చేసుకోవటానికే ఈ ఉపనిషత్తుల్లో ఈ రకమైనటువంటి పద్ధతిని ప్రయోగించారు, గురు శిష్య సంవాద రూపంలో మనకి జ్ఞానాన్ని అందించటం లేదా ప్రశ్నోత్తరాల రూపంలో. శిష్యుడు ఒకడు గాని లేదా కొంతమంది శిష్యులు గాని గురుదేవుల్ని సమీపిస్తారు, ఆయన్ని ఆశ్రయిస్తారు, ఆయనకి సేవ చేస్తారు. ఆ తర్వాత ఆయన ద్వారా ఈ జ్ఞానాన్ని పొందుతారు. ఆయన జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే చక్కగా వింటూ శ్రద్ధగా వింటూ వాళ్ళకు వచ్చినటువంటి సందేహాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. సందేహాలను వ్యక్తం చేసినప్పుడు ఆయన సమాధానం ఇస్తూ ఉంటాడు. దానివల్ల మనకేమిటండి ప్రయోజనం అనంటే మనం అడగలేనటువంటి విషయాలు, మనకి సందేహం ఉన్నా మనలోనే పెట్టుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ శిష్యుడు అడగటం వల్ల, అంటే మనకి ప్రతినిధిగా అడగటం వల్ల మన సందేహాలు కూడా తీరిపోతాయి. ఇలా తీరిపోవటం కోసం అని చెప్పి ఇక్కడ ఉపనిషత్తులు గాని భగవద్గీత గాని ఇంకా చాలా రకాలైనటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా గురు శిష్య సంవాద రూపంలోనే మనకున్నాయి. మనకి మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు. దాంట్లో గురువు శిష్యుడు పేరు లేవు గాని అది కూడా గురు శిష్య రూపంలోనే ఉంది. సరే కేనోపనిషత్తు, అది కూడా గురు శిష్య రూపంలోనే ఉంది. అలాగే కైవల్యోపనిషత్తు, అది కూడా బ్రహ్మదేవుడు శిష్యుడైనటువంటి వాడు అశ్వలాయనుడు. ఇట్లా ఒక్కొక్క ఉపనిషత్తులో అలాగే చెప్పడం జరిగింది. చివరికి ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతను అందించేటప్పుడు కూడా ఈ గురు శిష్య సాంప్రదాయాన్ని పాటించడం జరిగింది. ఇక్కడ గురువేమో శ్రీకృష్ణుడు, మరి శిష్యుడేమో అర్జునుడు.